ఓం శ్రీ సాయిరామ్. శ్రోతలందరికీ ప్రేమతో స్వాగతం. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ నుండి ప్రతి గురువారం రేడియో సాయి ఏషియా స్ట్రీమ్లో అందించే ప్రత్యక్ష ప్రసారాలను మీరు వింటున్నారు. ఇంతవరకు మీరు వేద జిజ్ఞాస ప్రత్యక్ష కార్యక్రమాన్ని విన్నారు. మరికొద్దిసేపట్లో మీరు తెలుగు ప్రత్యక్ష కార్యక్రమం శ్రీ సత్యసాయి దివ్య సందేశరి వింటారు. అంతవరకు ఏషియా స్ట్రీమ్కి ట్యూనే ఉండండి. సాయిరామ్.
ప్రేమ స్వరూపులారా, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనుకుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై, నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూకి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య చరణారవిందాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ నుండి రేడియో సాయి ఏషియా స్ట్రీమ్లో ప్రసారమయ్యే ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈ ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా తెలుగు ప్రత్యక్ష కార్యక్రమం శ్రీ సత్యసాయి దివ్య సందేశరిని మీకు అందించడానికి వచ్చింది మీ గణేష్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు భక్తులందరికీ అందించినటువంటి ఒక అపూర్వమైన వరం నవసూత్ర నియమావళి. ఆధ్యాత్మిక మార్గంలో సాధనను సల్పుతూ భక్తుడు భగవంతుని చేరడానికి అంచెలంచెలుగా ప్రయత్నం చేస్తూ ఆ భగవత్ ప్రసాదాన్ని పొందటానికి, భగవద్ అనుగ్రహాన్ని సాధించడానికి స్వామి అందించినటువంటి ఈ రాజబాట ఈ నవసూత్ర నియమావళి. ఈనాడు ఎంతో ముఖ్యమైనటువంటి ఈ నవసూత్ర నియమావళిలో నిత్యం స్వామి మనకి ఆచరించమని చెప్తూ మన పురోగమనానికి ఎంతో చక్కని బాట వేసిన ఒక సూత్రం గురించి ఈనాటి కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం. నిత్యం భజన నగర సంకీర్తన. హరి భజన బినా సుఖశాంతి నహి అని స్వామి చెప్పినట్టు, నిత్యం భజన నగర సంకీర్తనలో పాల్గొనడం వల్ల మన జీవితంలో కలిగినటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి, మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి ఈ భజన నగర సంకీర్తన అనే విషయాలపై ఈనాటి నవసూత్ర నియమావళిలోని భజన నగర సంకీర్తన గురించి మనం కోలమూరు నుండి వచ్చే సాయి భక్తుల అనుభవాల ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ కార్యక్రమం అనంతరం ఏషియా స్ట్రీమ్లో తరువాత ప్రసారమయ్యే కార్యక్రమం చందు విజయ్ అందించేటటువంటి లవ్ టు లవ్ కార్యక్రమం. మరి ఇక ఆలస్యం చేయకుండా నవసూత్ర నియమావళిలోని 4వదైన భజన నగర సంకీర్తన గురించి కోలమూరు జిల్లా సాయి భక్తులు అందించే కార్యక్రమాన్ని విందాం. సాయిరామ్.
ఓం శ్రీ సాయిరామ్. చక్కెర కంటె తీపి దదిసారము కంటెను రుచ్యమౌను, కెంపెక్కిన తేనె కన్నా అతి తృప్తినిడు, మరి పల్క పల్కగా మికిలి కమనౌ అమృతమే అనిపించును కాన, నిత్యమున్ చక్కగా దాని మీరు మనసాస్మరింపుడు రామనామమున్. ఇంత చక్కటి పద్యసూక్తిని మనకు అందించిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు అర్పిస్తూ శ్రోతలందరికీ ప్రేమమయ సాయిరామ్. జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ సృష్టి 84 లక్షల జీవరాశులతో నిండి ఉంది. అందులో మానవ జన్మ భగవంతుడి ప్రసాదం. ఈ మానవ జీవిత లక్ష్యం మానవుడిగా పుట్టి మాధవుడుగా మరణించడం, తిరిగి జన్మరాని చావు పొందాలి. ఇది ఎలా సాధ్యం? ఆత్మజ్ఞానాన్ని పొందడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. ఈ శక్తి మానవుడికి ఒక్కడికే ఉంది. మనని తరింపజేయడం కోసం సత్యసాయినాథుడు మనకి అనుగ్రహించినటువంటి నవరత్నమాల నవసూత్ర నియమావళి. ఇది ఒక జ్ఞానయజ్ఞం. ఇందులో సాధన అద్భుతమైనటువంటిది, మహాశక్తివంతమైనటువంటిది. భగవంతుని చేరే దివ్య మార్గంలో సాధకులకు ఇది ఒక రక్షణ కవచం. ఇందులో సాధకుడు నేను నుండి మనంకు ప్రయాణిస్తాడు. ఈ నవసూత్ర నియమావళి ద్వారా ఆధ్యాత్మిక సాధన 3 స్థాయిల్లో జరుగుతుంది. 1 వ్యక్తిగత స్థాయి, 2 కుటుంబ స్థాయి, 3 సమాజ స్థాయి. వ్యక్తిగత స్థాయిలో 5 సూత్రాలు, కుటుంబ స్థాయిలో 2 సూత్రాలు, సమాజ స్థాయిలో 2 సూత్రాలు మనని నడిపిస్తాయి. బాబా అనుగ్రహ ఆశీస్సులతో 4వ సూత్రం సంస్థ నిర్వహించు భజన నగర సంకీర్తనలో పాల్గొనట గురించి ఇప్పుడు నేను మీతో మాట్లాడతాను. అది 1995 సంవత్సరం. నేను మొట్టమొదటిసారి పుట్టపర్తి వెళ్ళాను. స్వామి దివ్య దర్శనం చేసుకున్నాక కొండ మీద ఉన్నటువంటి మ్యూజియం చూశాను. అక్కడ ఒక చోట ఇలా రాసి ఉంటుంది, నీ నాలుక ఎల్లప్పుడూ భగవన్నామోచ్చారణ చేయుచు, నీ కనులు భగవంతుని స్వరూపమునే తిలకించుచు, నీ హృదయం ఎల్లప్పుడూ భగవంతుని వైభవమునే ఊహించుచున్న ఎడల పిడుగుపాటంతటి ఆపద వల్ల కూడా నీకేమీ భయం లేదు. శ్రీ సత్యసాయి. ఇది స్వామి మనకిచ్చినటువంటి తిరుగులేని హామీ. ఈ కలియుగంలో మోక్ష సాధనకి నామస్మరణే తరుణాపాయం. ఇది చాలా సులువైనటువంటి మార్గం. అంతేకాక సర్వవిధ సాధనల ఫలితాన్ని ఇది మనకిస్తుంది. సంపదల కన్నా 100 రెట్లు సంతోషాన్ని, శక్తిని ప్రసాదించేటువంటిది భగవన్నామే. మనకిష్టమైనటువంటి మధుర పదార్థాన్ని తలుచుకోగానే మనకి నోరూరుతుంది. అలాగే భగవన్నామాన్ని తలుచుకోగానే నోరూరాలి. భగవంతుడు భావప్రియుడు, గానప్రియుడు, కాబట్టి ఆయన్ని సంకీర్తనతో మెప్పించవచ్చు. భక్తి అనేటువంటి పత్తి లేకుండా మానవుడి జీవనజ్యోతి వెలగదు. భక్తికి కామం, క్రోధం 2 బద్ధ నిరోధులు. వీటిని దూరం చేసుకోవాలంటే భజనే చక్కటి సాధన. భజన మన హృదయాన్ని విశాలం చేస్తుంది, మన మధ్య సంబంధ బాంధవ్యాలని బలపరుస్తుంది, మనలో పవిత్రమైనటువంటి భావాలు వస్తాయి. కాబట్టి పరచింతన, పరదూషణలతోటి, అనవసర మాటలతోటి కాలాన్ని వ్యర్థం చేయకుండా భజన నగర సంకీర్తనలో పాల్గొమని బాబా మనకి బోధిస్తారు. ఈ భజన సంప్రదాయాన్ని మొట్టమొదటగా ప్రారంభించింది గురునానక్. అన్నమయ్య, త్యాగరాజు, తులసీదాసు, రామదాసు, కబీరు లాంటి మహానుభావులు నామ సంకీర్తనలోనే తరించారు. హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యథా అన్నారు. ఈ కలియుగంలో నామస్మరణే తరుణాపాయం. ఈనాడు మనిషి ప్రతి క్షణం భయపడుతూ ఉంటాడు. దీనికి కారణం స్వార్థం, స్వప్రయోజనం. మనిషి ఆత్మజ్ఞానాన్ని పొందాలి, కానీ తుచ్చమైనటువంటి విదేశీ నాగరికతకి బానిసై ఇంద్రియ సుఖాల కోసం పాటుపడుతూ ఉంటాడు. వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాడు. సాయినాథుడు మన పాలిట కల్పతరు హృదయవాసి నిత్యం మనని నడిపిస్తున్నారు. అరణ్యంలో నిర్భయంగా సంచరించే సింహంలా ఉండాలంటారు స్వామి. అన్ని కర్మల్ని భగవత్ప్రీత్యర్థమే చేయాలి. ఈ జన్మిచ్చింది ఆయనే కాబట్టి ఈ జన్మని ఆయనకే అర్పించాలి. ప్రతిక్షణం ఆత్మవిమర్శ చేసుకుంటూ భగవంతుడు మెచ్చే విధంగా మనం జీవించాలి. ఇప్పుడు ఒకసారి బాబా బాల్యంలోకి వెళదాం. ఆ రోజుల్లో పుట్టపర్తిలో పండరి భజన మండలి స్థాపించి బాలబాబా పాటల్ని స్వయంగా స్వరపరిచి రచించి స్వరపరిచి తోటి బాలురికి నేర్పించేవారు. కడప జిల్లా బద్వేలు తాలూకా వాస్తవ్యులు బట్టల వ్యాపారస్తులు శ్రీ వెంకటయ్య గారు ఆనాటి పండరి భజనలో పాల్గొని చెప్పినటువంటి విశేషాన్ని శ్రీ అనిల్ కుమార్ గారు ఇలా ప్రస్తావించారు. సాయంకాలం పుట్టపర్తిలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమం ఏమిటంటే పండరి భజన. భజన అనంతరం ఆ ఊరి కర్ణం గారు అందరికీ పండ్లు పంచేవారట. లేత నారింజ రంగులో షర్టు, నిక్కరు, స్కార్ఫు వేసుకుని సుమారు 20 మంది పిల్లలు ఆ భజనలో ఉత్సాహంగా పాల్గొనేవారట. నీళ్లు, సున్నం, పసుపు కలిపి బట్టల్ని నానబెడితే ఆ రంగు వచ్చేదిట. ఇక స్కార్ఫ్కి ఎర్రటి అంచు కుట్టు ఉండేదిట. తలకి, నడుముకి టవల్ కట్టుకుని మెడలో స్కార్ఫ్ వేసుకుని హార్మోనియం, మద్దిల వాయిద్యాలతో భజనలు ఉత్తేజకరంగా జరిగి ఉంటాయి. మెడలో దండలు, కాళ్ళకి గజ్జలు ఉండేవి. బాలబావ నేతృత్వంలో కర్ణాట నాగేపల్లి, కోయలగుట్టపల్లి, కమ్మవారిపల్లి, బ్రాహ్మణపల్లి, లోచర్ల గ్రామాల్లో ఈ పండరి భజనలు వ్యాప్తి చెందే. అప్పుడు బాబా వయసు ఎంత అనుకున్నారు? 10 సంవత్సరాలలోపే. లయ తాళబద్ధంగా పాడడంలో కానీ అడుగులు వేయడంలో కానీ పిల్లలు పొరపాటు చేస్తే బాబా మందలించేవారట. మధురగానంతో భజనలు తను చేస్తూ తోటి పిల్లల చేత భజనలు చేస్తూ ఉంటే ఆ చూసి గ్రామ ప్రజలు మైమర్చిపోయేవారట. కలరా లాంటి అంటువ్యాధులు వచ్చినప్పుడు ఆయా గ్రామాలకి ఈ భజన మండలి బృందాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ భజనలు చేయించేవారట. మరునాటికి ఆ అంటువ్యాధులు మటుమామైపోయేట. సుబ్బమ్మ గారిని అడిగి నూనె తెచ్చి బాలబాబా భజనలు ప్రారంభించేవారట. ఈనాడు సాయి సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తమైనటువంటి భజన కార్యక్రమానికి అదే నాంది. ప్రతినిత్యం భజనలో సింహాసనంలో ఆసీనులై తాళం వేస్తూ భజన చేసేవారిని ఉత్సాహపరుస్తూ దర్శనిస్తారు స్వామి. ఏనాడు స్వామి క్వాలిటీ విషయంలో రాజీ పడరు. ఆనాటి గాయకుల్లో రాజారెడ్డి గారు, మోహన్ రావు గారు, ఇరాడీ సోదరులు, రామలక్ష్మణులు వీరంతా స్వామి నుండి స్ఫూర్తిని పొందినవారే. స్వామి స్వయంగా రచించి స్వరకల్పన చేసి మధురంగా పాడేవారు. వాటిలో ఒక మచ్చు తొలకని ఇప్పుడు విందామా?
అమర్ శంకరే పరమేశ్వరి జయ.
భగవన్నామం వద్దనేటువంటి నరుణ్ణి నరపశువుగా భావించమని వారు స్వామి. కుక్కతోక వంటి మనసు దాన్ని చక్కదేయాలంటే సాయినామస్మరణే తరుణాపాయం. భగవంతుడు మనకి నోరిచ్చింది దేనికి? అనవసర మాట మాట్లాడడానికి, ఎదుటివారిని మాటలతో నొప్పించడానిక కాదు. పరమాత్మ నామాన్ని నాలికపై నాట్యవాడించడానికి భగవంతుడు మనకి నోరిచ్చాడు. జీవితం ఒక ఎడారి. ఇందులో మన దప్పిక తీర్చగలిగింది భగవన్నామే. సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనంలో ఆసక్తి గల వారందరూ అనుకూలమైన ఒక చోట చేరి హాయిగా భజన చేసుకోవాలి. మనకి నచ్చిన ఏ నామైనా సరే శ్రావ్యంగా హృదయంలోంచి వచ్చినటువంటి ఆవేదనతో ఉత్సాహంతో పాడాలి. బాబా నెలకొల్పినటువంటి గొప్ప సాంప్రదాయాల్లో నగర సంకీర్తన ఒకటి. నగర సంకీర్తన విశిష్టతని స్వామి ఇలా తెలియజేశారు. బ్రహ్మముహూర్త కాలంలో భగవంతుడు దేవతలతో సభ తీర్చి ఉంటాడు. ఆ సమయంలో నగర సంకీర్తన చేస్తే అందులో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా భగవంతుడి సభలో పాల్గొన్న ప్రాప్తి కలుగుతుంది. తమను తాము ఉద్ధరించుకోవడమే కాకుండా అప్పుడే మేల్కొంటున్న వారి చెవుల్లో భగవన్నామాన్ని వినిపించడం గొప్ప సేవ. నగర సంకీర్తన్ ఈజ్ ఎ ఫైన్ పీస్ ఆఫ్ సోషల్ సర్వీస్. అనేక కారణాల వల్ల కలుషితమైనటువంటి వాతావరణం భగవన్నామ స్మరణతో పరిశుద్ధమైపోతుంది. లోకంలో మీకు వచ్చేటువంటి కష్టాలు నష్టాలకి వాటిని నివారణ చేయమని అరిచి గీ పెడుతూ ఉంటారు. అయినా సరే నగర సంకీర్తన ఫలాన్ని మీకు ఇవ్వకుండా మరుజన్మ కోసం దాచి ఉంచుతాను. ఆహా, స్వామి ఎంత చక్కగా చెప్పారో చూడండి. నాలుకపై నామం అనే బోర్వెల్ వేస్తే ఆనందం ఉబికి వస్తుంది. హృదయవాసి అనేటువంటి భగవంతుణ్ణి స్వచ్ఛమైనటువంటి హృదయంతో కీర్తిస్తే పాడేవారికే కాక వినేవారికి కూడా ఆనంద ప్రాప్తి కలుగుతుంది. నగర సంకీర్తనలు భజనలు కొత్త వారిని సమస్త వైపు ఆకర్షిస్తాయి. ఈ విషయాన్ని రుజువు చేస్తున్నారు మా సభ్యురాలు శ్రీమతి డి అనసూయ. వారి స్పందన విందాం.
సాయిరామండి, నా పేరు అనసూయ, మాది కోలమూరు. నేను మా అత్తారింటికి వచ్చేసరికి నాకు నగర సంకీర్తన అంటే తెలియదు. ప్రతి గురువారం మా ఇంటి ముందు నుంచి నగర సంకీర్తన చేస్తూ వెళ్తూ ఉంటే నేను వాళ్ళని మా వీధి చివరి వరకు చూసేదాన్ని. ఒకసారి మా పక్కింటి ఆడ వెళ్తూ ఉంటే నేను వెళ్ళాను నగర సంకీర్తనకి. అక్కడికి వెళ్ళేసరికి ఓంకారం సుప్రభాతం జరుగుతున్నాయి. ఆ నగర సంకీర్తన భజన నాకు ఆ మీద ఆకర్షణ కలిగింది. నేను ప్రతి గురువారం నగర సంకీర్తనకి భజనకి వెళ్తూ ఉండేదాన్ని. ఒకసారి స్వామి కలలో రెండు చేతులు ఇలా పట్టమని నాకు దోసెటి నిండా విభూతి పోసి ఒక పండు ఇచ్చారు. మళ్ళీ ఒకసారి నవసూత్ర నియమావళి గురించి చెప్పినప్పుడు స్వామి ముందు రాముడిలా, తర్వాత కృష్ణుడిలా, తర్వాత స్వామిలా సరిగ్గా చూసేసరికి మా కన్వీనర్ గారిలా కనిపించి, నేను తొమ్మిది సూత్రాల గురించి చెప్తా ఉంటే ఒక్కొక్క దానికి ఆకుపచ్చ పనితో టిక్కు పెట్టారు. నేను రాజమండ్రి సాయిరామ్ మందిర్కి వెళ్ళినప్పుడు స్వామి ఫోటోతో స్వామి సూచనగా అందులో నీవు భోజనం మానిన భజన మానకు అని వచ్చింది. మా ఇంట్లో ఎన్ని ఒడిగడుగులు వచ్చినా నేను సంస్థను అంటిపెట్టుకునే ఉన్నాను, కానీ స్వామి మా కష్టాలన్నీ తీర్చారు. మేము ప్రతి సోమవారం సత్సంగం భజన అధ్యయన మండలి జరుపుకుంటూ ఉంటాం. అలాగే స్వామివారు జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం స్వామివారికి ఎన్ని సంవత్సరాలైతే అన్ని భజనలు కొత్త వారిలో చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం ఎలాగో ఈ కరోనా వచ్చింది, ప్రతి సంవత్సరం చక్కగా చేసుకునే వాళ్ళు ఈ సంవత్సరం ఎలాగో ఆగిపోతుందేమో అనుకునేసరికి స్వామి చక్కగా ఆలోచింప చేశారు. ప్రతి రోజు ప్రాతకాల సంకీర్తన, సాయంకాలం భజన, సత్సంగాలు మేము ఫోన్లో జరుపుకుంటున్నాం. అలాగే ఈ కరోనా పోయి మళ్ళీ నగర సంకీర్తనలో భజనలు, సేవా కార్యక్రమాలు, సత్సంగాలు జరుపుకోవాలని ఆ స్వామి ప్రార్థిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామికి, రేడియో సాయి వారికి నా ధన్యవాదాలు.
అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో తాన్సేన్ అనే గొప్ప సంగీత విద్వాంసులు ఉండేవారు. ఒకసారి వారిద్దరూ రథంలో వెళుతుంటే దారిలో ఓ చెట్టు కింద ఒక భిక్షగాడు మధురంగా గానం చేస్తున్నాడు. అక్బర్ కాసేపు రథాన్ని నిలిపి ఆనందంగా విన్నాడు. ఆనంద బాష్పాలు రాజ్యాయి. ఇంటికి వచ్చాక తాన్సేన్తో ఇలా చెప్పాడు, ఈనాడు ఆ భిక్షగాడి మధురగానం నా హృదయాన్ని కరిగించింది. చాలా కాలంగా నీ సంగీతం వింటున్నాను, కానీ నాకు ఇటువంటి అనుభూతి ఎప్పుడూ కలగలేదన్నాడు. దానికి తాన్సేను, మహానుభవ మహాప్రభు, ఆ భిక్షగాడు దైవాన్ని తృప్తిపరచడం కోసం పాడుతున్నాడు, అందుకే అతని గానంలో అంత మాధుర్యం ఉంది. నేను మిమ్మల్ని తృప్తిపరచడం కోసం పాడుతున్నాను, కాబట్టి నా సంగీతం ఎంత అధ్వానంగా ఉందని ఉన్నమాట చెప్పాడు. భగవంతుడు గానలోలుడు, గానప్రియుడు. అందువల్ల శ్రీ మహావిష్ణువు సన్నిధిలో నారద తుంబురులు నిరంతరం గానం చేస్తూ ఉంటారు. హృదయాన్ని కలిగించే శక్తి ఒక్క భగవన్నామానికే ఉంది. అందరూ కలిసికట్టుగా ఎట్టి భేదభావాలు లేకుండా హాయిగా ఆనందంగా భజనలు చేసుకోవాలి. సామూహిక భజనలో అందరి కంఠాలు, అందరి భావాలు ఏకమై భజనలు ఆనందంగా చేసుకుంటే అక్కడికి తప్పకుండా భగవంతుడు ఆకర్షితుడవుతాడు. అక్కడ భగవంతుడు తప్పకుండా ఆకర్షితుడవుతాడు. సామూహిక భజనలో అందరి కంఠాలు, అందరి భావాలు ఏకమైతే భగవంతుడు తప్పక ఆకర్షితుడవుతాడంటారు స్వామి. భజన నగర సంకీర్తనలు స్వామికి అత్యంత ప్రియమైనటువంటి సాధన. ఇవి మన మానసిక శారీరక ఆరోగ్యాన్ని చక్కబరుస్తాయి. ఈ విషయంలో తమ అనుభవాన్ని తెలియజేస్తున్నారు మా సభ్యురాలు శ్రీమతి డి రామలక్ష్మి. విందామా?
సరేనండి. నా పేరు డి రామలక్ష్మి. మేము రాజమండ్రిలో ఉండేవాళ్ళండి. 2018లో కాలమూరులో ఇల్లు కట్టుకుని కాలమూరు వెళ్ళిపోయాను. ఒకరోజు నేను మా తోటకోడలు గారి ఇంటికి వెళ్ళానండి. వెళ్ళేసరికి మా తోటకోడలు భజనకి వెళ్ళిందని చెప్పారండి మా చిన్నప్పయ్య గారు. మళ్ళీ మరుసటి రోజు అదే సమయానికి వెళ్ళానండి. మళ్ళీ భజనకి వెళ్ళిందని చెప్పారండి. ఏంటి రోజు భజన ఏంటి అని మా తోటకోడలు వచ్చిన తర్వాత అడిగానండి. సత్యసాయిబాబా భజన యొక్క స్వామి పుట్టినరోజులు ఎన్నైతే అని రోజులు చేస్తారో ఇప్పుడు 93 పుట్టినరోజు అని అన్నదండి. అయితే నేను రావచ్చా భజనకని అడిగానండి. తప్పకుండా రా అన్నదండి. అయితే నేను వెళ్ళేసరికి ఇంకా 93 రోజులు 8 రోజులు ఉన్నాయండి. 8 రోజులు వెళ్ళానండి. ఆ 8 రోజుల్లో ఒక రోజు మా ఇంట్లో కూడా పెట్టుకున్నాను. మా ఇంట్లో భజన జరిగిన తర్వాత నేను నగర సంకీర్తనకి భజనకి వెళ్ళటం మొదలు పెట్టానండి. స్వామి నన్ను వెళ్ళేలా చూసేది. తర్వాత నేను భజనకి ఎలా వెళ్తూ ఉంటుండగానే ధనుర్మాసం వచ్చింది. ధనుర్మాసం భజనకి 10 రోజులు వెళ్ళానండి. పొద్దుట నగర సంకీర్తన ఉదయం సాయంకాలం భజనకి వెళ్ళానండి. 10 రోజులు వెళ్ళేసరికి నాకు అప్పటికేనండి మోకాలు నొప్పులండి. మోకాలు నొప్పులు డాక్టర్ గారు ఏమన్నారంటే అమ్మ నువ్వు మేడమిట్లు ఎక్కకూడదు, కింద కూర్చోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారండి. అంటే నేను మా పిల్లలు అమ్మ నీకు ఏంటి మందులు ఏ వాడుతున్నావు, నువ్వేమో డాక్టర్ గారు ఏం చెప్పారు, నువ్వేం చెప్తున్నావు, మేడమిట్లు ఎక్కకూడదు అంటే ఉదయాన్నే నగర సంకీర్తనని సాయంకాలం భజనని అలా వెళ్ళిపోతున్నావు కాళ్ళు నొప్పులు కదా అన్నారండి. అంతా స్వామి చూసుకుంటారు. నొప్పులు వస్తే మానేస్తాను. నాకు నొప్పులు రావట్లేదు కాబట్టి నేను వెళ్తానని నెలలో వెళ్ళానండి. నెల వెళ్ళి ఒకరోజు కూడా మానకుండా ఉదయం నగర సంకీర్తనకి సాయంకాలం భజనకి వెళ్ళానండి. నెల అయ్యేసరికి నా నొప్పులు ఏమైపోయాయో స్వామి మాయం చేసేసారండి. అంత నాకు చాలా సంతోషమైందండి. నేను నొప్పులే కాదంగా ఆరోగ్యం కూడా నాకు కుదిరి పడింది. ఆ తర్వాత నేను ఇంకా సాయి కుటుంబంలో చేరానండి. సాయి కుటుంబంలో చేరి భజనకి వెళ్ళటం నగర సంకీర్తనకి వెళ్ళటం చేస్తున్నానండి. అంతలోకి నారాయణ సేవ కూడా పాల్గొంటానండి. నారాయణ సేవ వర్వగారికి నారాయణ సేవలో సహా పాల్గొంటానండి. నేను సనాతన సాయి 2019 నుంచి తీసుకుంటున్నానండి. అందులో తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుని స్వామి విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నామండి. స్వామి విషయాలు తెలుసుకుంటూ అందులో ఏం పాటించాలో అన్నీ పాటిస్తూ ఉంటున్నానండి. అందులోకి మాకు స్వామి నాకు పాట పాడే అవకాశం ఇచ్చారండి. భజన పాట పాడే అవకాశం కూడా ఇచ్చారండి స్వామి. పాట పాడుకుంటూ నేను వంట చేస్తుంటే ఆ వంట ప్రసాదం అవుతుందండి, నాకు పాట కూడా ప్రాక్టీస్ అవుతుందండి. ఆ రకంగా నాకు స్వామి అనుకూలం కలిగించారండి. స్వామికి ఎంత చాలా నాకు ఏదైనా వదిలేస్తాను కానీ భజన మాత్రం మానండి. నేను అలా భజనకి వెళ్తూ ఉంటానుగా మా గురువు గారి స్వామివారు సత్సంగం చెప్తారండి. ఆ సత్సంగంలో ముఖ్యంగా భగవద్గీత గురించి చెప్తారండి. ఆ భగవద్గీతలో మాకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నామండి. ఏది మంచో ఏది చెడో నాకు అసలు ఈ భజనకి వెళ్ళేటప్పటికి ఏమీ తెలియదండి. ఏమిటి భగవద్గీత గురించి గట్రా ఏం తెలియదు. ఈ భజనకి వెళ్ళిన తర్వాత నేను అన్నీ నేర్చుకున్నానండి. గురుగారు చెప్పిన అన్ని స్వామి చెప్పిన విషయాలు అన్నీ పాటేస్తా. ఏది మంచో ఏది చెడ్డో మంచి విషయాలు నేర్చుకుంటే చెడ్డ వదిలేస్తే నేను వెళ్తున్నామండి భజనకి వెళ్తున్నామండి. వెళ్ళే తర్వాత ఏదైనా మాకు ఏవో చిన్న చిన్న సమస్యలు వస్తాయండి అన్నీ స్వామికి వదిలేసి శరణాగతి అవ్వాలండి. అంతా స్వామే చూసుకుంటారండి. మా అమ్మాయి నేను 2019లో పుట్టపతి సేవకి వెళ్ళామండి. సేవకి వెళ్ళి అక్కడ 15 రోజులు సేవ చేసుకుని వచ్చామండి. సేవ చేసుకుని వచ్చేటప్పటికి మా చుట్టాలు మా బంధువులు అందరూ ఏంటి నువ్వు బెడ్ రెస్ట్ అన్నట్టు మేడమిట్లు ఎక్కకూడదు తిరగకూడదు అన్నారు, రెస్ట్ అన్నారు, నువ్వేంటి మీ స్వామి నీకు చాలా అనుకూలతలు ఇచ్చారని చెప్పి అన్నారండి. నాకు చాలా స్వామి అంతా చూసుకుంటున్నారు, నాకు ఏ నొప్పులు లేవుకుని చాలా సంతోషంగా బాగా ఉన్నాను అని అన్నానండి. ఏ సేవ చేసినానంటే కల్మషం లేకుండా చేయాలండి. అప్పుడే సర్వజ్ఞుడైన స్వామి దృష్టిలోకి వస్తుందండి. మీ ఆత్మ పరమాత్మలో ఐక్యం అవ్వాలి కదండి. ఏ నేను ఏ సేవ చేసినా కాదు స్వామికి ఎంతైనా నేను చేసుకుంటారని ఉద్దేశంతో ఉన్నానండి. మీ దృష్టిలో నేనుంటే నా దృష్టిలో మీరు ఉంటారన్నారండి స్వామి. అంతకన్నా నేను ఇంకేం చెప్పనండి. ఏ సేవ చేసినా ఏ భజన నగర సంకీర్తనలో పాల్గొని నాకు ఏ దొందాలు లేకుండా భజన నగర సంకీర్తనలో పాల్గొని నాకు ఉంటే ఇంకంతకన్నా స్వామి చెప్పిన మార్గంలో నడవాలనుకుంటున్నానండి. అంతేనండి నేను చేసేది ఈ అవకాశం.
భక్తులను భగవంతుణ్ణి అనుసంధానం చేసేదే భజన. ఒకసారి సాకమ్మ గారి ఇంటి నుండి మైసూరులో స్వామి కన్నమ్మ గారింటికి వచ్చారు. మర్నాడు ఆయన బయలుదేరుతుంటే కన్నమ్మ గారు అమ్మగారు నామగిరి అమ్మగారు మమ్మల్ని మర్చిపోకండి స్వామి, మమ్మల్ని మీరు తమరు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలంటే మేము ఏం చేయాలి స్వామి అని అడిగారు. అప్పుడు స్వామి ఒక కాగితం ఇమ్మని ఒక పాట రాసిచ్చి దీన్ని ఎల్లప్పుడూ పాడుకోండి, సాయినాథుడు తప్పక అనుగ్రహిస్తాడని చెప్పారట. ఆ పాట ఒకసారి విందామా? భజన నగర సంకీర్తనలో పాల్గొవాలనే తపన ఉంటే సంసారంలో వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు అంటూ తమ అనుభవాన్ని వివరిస్తున్నారు మా సభ్యురాలు శ్రీమతి కే పద్మావతి. విందామా?
ఓం శ్రీ సాయిరామండి. నా పేరు పద్మావతి అండి. మా నాన్నగారికి 2000 హార్ట్ అటాక్ వచ్చిందండి. ఒక నెలలో 3 వచ్చిందండి ఆయనకి. ఈ డాక్టర్లు అందరూ స్కానింగ్ లేసి తీసింది, ఆయనకి ఇంకా పని చేయదు, ఆపరేషన్ కూడా కుదరదు, తీసుకెళ్ళిపోమన్నారని బతకారని చెప్పారండి. ఇంటికి తీసుకొచ్చేసానండి. మా చెల్లెలు శ్రీడీ బాబా పూజ చేస్తున్నాడండి. తను మా నాన్నగారు లక్ష్మీవారానికి లేచి కూర్చుంటే మా ఊళ్ళో మేమంతా పూజ చేసుకుంటామని అనుకుందటండి. తర్వాత మా నాన్నగారు లక్ష్మీవారానికి లేచి కూర్చున్నారండి. మేము శ్రీడీ బాబా పూజ చేసుకున్నవాళ్ళం, సాయిబాబా పూజ చేసేవాళ్ళం. అలాగే ఆయన రోజుకి ఆయన ఆరోగ్యం బాగుపడిందండి. చాలా బయట తిరిగేంత ఓపు కూడా వచ్చిందండి. ఆయనకి బాగానే ఉన్నారండి. 2003 ఆయన కాలం చేశారండి. తర్వాత అలాగే నేను సాయిబాబు పూజ చేసుకుని ధ్యానం జపం అన్నీ చేసుకుంటూ ఉండేదాన్ని అండి. మా ఊళ్ళో గ్రామంలో నగర సంకీర్తన తిరిగేవారండి. ఆమె చూస్తూ మా గేట్ల దగ్గర ఉండి చూస్తా నేను ఎప్పటికైనా సాయిబాబా భజనలోకి వెళ్ళాలి అనుకునేదాన్ని. మళ్ళీ వాళ్ళ గ్రామంలో మనతో వాళ్ళకి కుదరదేమో, వాళ్ళని ఏమైనా మనం చేయలేమేమో అని అనిపించేదండి. అలాగే 2011 వరకు నేను వెళ్ళకపోయినండి. 2011 మా పక్క ఆవిడతో నేను ఇప్పటి నుంచో సాయిబాబా భజనకి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళలేకపోతున్నాను అన్నానండి. ఆయన ఆవిడ చెప్పిందండి, ఆ పక్క ఆ సభ్యురాలకు ఒక ఆవిడ చెప్పిందండి. ఆ భజన బృందంలో ఆవిడ భక్తురాలు వచ్చి, అయ్యో రాట మానేసేవా, అందరూ చేసుకోవాలి సాయిబాబా భజన రామని చెప్పిందండి. అప్పుడు నేను 2011 సెప్టెంబర్ నెలలో వెళ్ళానండి. అప్పటి నుంచి నగర సంకీర్తనకి సాయంత్రం భజనకి ఏదైనా జాయి బాబా కార్యక్రమాలు అన్నింటికీ వెళ్ళేదానండి. అన్నీ బాగానే ఉండేది. తర్వాత కొన్ని రోజులు వెళ్ళకండి, మా అమ్మ 9 సంవత్సరాలు పైబడి మా ఇంట్లో ఉందండి. తనకి వంట చేసి పెట్టి వెళ్ళేటప్పటికి నాకు సాయి అంటే మామూలు భజనలు అయితే అంత ఇబ్బంది అనిపించేది కదండి. బాబా పుట్టినరోజు భజనలు రోజు పై వాళ్ళు ఇంట్లో భజన చేసేవాళ్ళండి. అప్పుడు 3 సంవత్సరాల నుంచి నేను రోజు లేటుగానే వెళ్ళేదాన్ని అండి, బాబా భజనకి ఎప్పుడు లేటుగానే వెళ్ళేదాన్ని. వెళ్తుంటే అలాగే ఆ సింహాసనం మీద ఆశీనులు అయ్యి ఉన్న బాబాని బాబా పాదాలు పట్టుకుని, బాబా నేను లేటుగా వస్తున్నాను, నాకు ఇంటి దగ్గర కుదరలేదు, మా గురువు గారు ఏమి అనుకోకూడదు, నేను లేటుగా వచ్చానని. ఇంటి దగ్గర మా అమ్మగారిని లేచి పడిపోతే ఆవిడకి ఏ చిన్న గాయం పోయే తగిలినా నేను భజనకి రాలేకపోతానండి తండ్రి అని ఏడుకున్నానండి. అలాగే నేను భజనకి వెళ్ళినాలో ఏమీ మా అమ్మకి ఇబ్బంది లేదండి, బాగానే ఉండేది. ఒకసారి మా వారు పుట్టపత్తి చేతలేరినప్పుడు మేము వెళ్ళాలి, కానీ మా అమ్మ గురించి నేను వెళ్ళలేదా, మా వారు వెళ్ళారండి. ఇంటి దగ్గర మా అమ్మ నేను ఉన్నామండి. నిద్రపోయే ఇద్దరు రాత్రి కాడ ఎందుకు లేచిందో తెలియదండి. గోడ మీద ఎక్కడో పడిపోయిందండి, ఆవిడ కిందకు పడిపోయిందండి. ఎప్పుడు పడి లేచిందో నాకు తెలియదు. నన్ను పిలిచేటప్పటికి నేను వెళ్ళి చూసే లైటేజ్ చూసేటప్పటికి ఆవిడ ఒళ్ళంతా రక్తమేనండి, చాలా రక్తం పోయింది. అంత రక్తం నేను ఇప్పుడు ఎవరిని చూడలేదండి. అవి అబ్బాయిని మా పిల్ల మా అబ్బాయిల దగ్గరికి వెళ్ళి పిలిచానండి. పిలిచే మా అబ్బాయి గబగబా మా ఊళ్ళో ఆర్ఎంబి డాక్టర్ గారు ఉన్నారండి, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆయన తీసుకొచ్చి మా ఇంటికి చేయించారండి. ఆయన ఇంజక్షన్ చేసి కట్లేసి అవన్నీ చేశారండి. చేసి మళ్ళీ మరొక రోజు పొద్దుటే వచ్చారండి. ఏమండి మా అమ్మని బయటికి తీసుకెళ్ళాలంటారా హాస్పిటల్కంటే, పర్వాలేదమ్మా ఏదైనా తేడా చెప్తే రాత్రి చేసి ఇంక చేయటూ నేనే చెప్తానన్నారండి. ఆయనే చేసేదండి. అలా తగ్గిందండి. మా బంధువులు అందరూ వచ్చారండి మా అమ్మని చూడడానికి. వస్తే మా బంధువులు అన్నారు, నువ్వు మీ అమ్మ సేవ చేసుకుని మీ బాబా సేవకు భజనలకు మానకుండా వెళ్ళేదానివే, అందుకే మీ సాయిబాబా మీ అమ్మని కాపాడేయడని అన్నారండి మా బంధువులు. ఆతితో బాబా వైపు ఒక అడుగు ఎత్తే మన వైపు 10 అడుగులేస్తారన్న సత్యాన్ని మా అమ్మ ద్వారాగా చూసి తెలుసుకున్నాను నేను.
ఒకసారి స్వామి విద్యార్థులతో ముచ్చటిస్తూ సాయి కొలవంతహాలు ప్రత్యేకత ఏమిటి అని అడిగారట. దానికి విద్యార్థులు భగవంతుడు ప్రత్యక్షంగా నడయ్యేటటువంటి చోటు కాబట్టి అదే దీని ప్రత్యేకత అన్నారట. దానికి స్వామి, కాదు, ఇక్కడ నిర్మాణంలోని ప్రతి ఇటుక సాయిరామ్ సాయిరామ్ అంటూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇక్కడ నిరంతరంగా నామసంకీర్తన జరుగుతుంది కాబట్టి అంటూ నామసంకీర్తన యొక్క ప్రభావాన్ని స్వామి అలా తెలియజేశారు. రాజారెడ్డి గారు లాంటి పెద్దలు ఒకసారి, స్వామి మా తర్వాత ఈ భజనలు ఎవరు కొనసాగిస్తారు అని అడిగారట. అప్పుడు స్వామి, నా స్టూడెంట్స్ ఏ పనిచేస్తారన్నారట. అప్పటికి స్కూలు కాలేజీలు లేవు, విద్యార్థులు లేరు. ఆనాడే స్వామి ఆ మాట చెప్పారట. భగవంతుణ్ణి సేవించడానికి లౌకిక విద్యలతో పని లేదు, అక్షరజ్ఞానాన్ని మించినటువంటి సంస్కారంతో మా సభ్యురాలు శ్రీమతి పి వీరలక్ష్మి ఆనందాన్ని ఎలా ప్రకటిస్తున్నారో చూడండి.
బైరామండి, మాది పాలమూరు అండి. నా పేరు పి వీరలక్ష్మి అండి. అయితే ఎవరో వచ్చి స్వామి సేవకి వెళ్తున్నారు వెళ్తారా అని అడిగారండి. అడిగితే సర్లే ఎంతకన్నా ఏంటని మేము సేవకి వెళ్ళామండి. వెళ్ళేటప్పటికి అక్కడ 2 టికెట్లే ఉన్నాయి వెళ్తారా అని అడిగారండి. సరే నా 2 టికెట్లే ఉన్నాయి, మీ స్వామి 2 టికెట్లు ఇప్పించారని మా గురుగారు ఇచ్చారని ఇచ్చి ఇంటికి వచ్చాక సరే అని ప్రయాణం వెళ్ళామండి. పుట్టపర్తి వెళ్తే అక్కడ నాకు ప్రశాంత నిలవలోను నాకు సేవ వచ్చిందండి. వస్తే ఆ కులంతాయిలో సేవ వచ్చి చేసుకుంటూ నన్ను తోటి సభ్యులందరూ కూడా నన్ను ఆదరించేవారండి. సాయంత్రం భజనలు పొద్దున్న అక్కడ సంకీర్తనం చూసుకుంటూ ఆడిపిచ్చు అక్కడ ఎంతో సంతోషపడేదాన్ని. నాతో ఉన్న సభ్యులందరూ కూడా నన్ను ఎంతో బాగా చూసుకునేవారండి. సేవాదారులు అందరూ చాలా బాగా చేసుకునేవాళ్ళు. అందరితో ఐకమత్యంగా ఉన్నానండి. ఉండి ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చాక మా భర్త భార్యలకి చదివేటో తెలియదండి, రాదండి, ఒక అక్షరం ఒకటే రాదండి. రాకపోయినా సరే మాకు భజన పాటలు రావు ఎలాగనుకున్నామండి. అంటే నగర సంకీర్తన కొత్తవని అడిగారండి. సర్లే వస్తానన్నానండి. అంటే నగర సంకీర్తన పొద్దున చేసుకుని సాయంత్రం భజన చేసుకుంటూ ఉంటామని మాకు ఎంతో సంతోషం కలిగించేవారండి స్వామి. అలాగే వెళ్తూ ఉన్నామండి. వెళ్తూ ఉంటే మాకు చదువు ఎలాగా భజన పాటలు రావు ఎలాగే ఏంటి అనుకున్నానండి. అనుకుంటే స్వామి మాకు భజన పాటలు రప్పించారండి. స్వామి దైవాలు భజన పాటలు కూడా వచ్చినాయండి మా ఇద్దరికని. మాకు చదువు లేని వాళ్ళకి భజన పాటలు వస్తామంటే మాకు ఎంతో గొప్ప సంతోషపడేవాడమండి. అలాగే వెళ్ళామండి. వెళ్తే ఈ సంవత్సరం భజన ఎలాగ అనుకున్నామండి. అందరూ కూడా నీకు ఆరోగ్యం లేదు ఎలాగెళ్తావు ఏటి అన్నారండి. అన్నగానే నేను వెళ్ళానండి. స్వామి దైవాళ్ళ ఆరోగ్యం కుదుట పడిందండి. ఎక్కువ మందులు వాడుతున్నానండి. ఇప్పుడు ఆయనకి కూడా బాగోదండి. ఒంట్లో బాగోకపోయినా ఆ స్వామే చూసుకుంటున్నారండి. ఆయన చూసుకుంటూ భజనకి వెళ్తూ ఉన్నామండి. వెళ్తూ ఉంటే ఇంతలోని ఈ సంవత్సరం ఈ కరోనా వచ్చి ఎలాగా భజన ఎలాగా స్వామి ఏటని సందాల పొద్దున నేను అలాగా బాధపడేవాళ్ళమండి. అంతట్లోకి ఆన్లైన్లో భజన చేసుకొచ్చని మా గురుగారు చెప్పారండి. చెప్తే అలాగ చందాల పూజ సాయంత్రం మాటలు భజన చేసుకుని ఈ 95 భజనలు ఎలాగ వెళ్తాయనుకున్నాం. సాయంత్రం భజన లక్ష్మీవారం ఉదయం నగర సంకీర్తన సాయంత్రం భజన సోమవారం సత్సంగం పెట్టుకుని భగవద్గీత చెప్పుకునేవాళ్ళమండి. మాకెంతో సంతోషం కలిగేదండి. స్వామి ఇంతటి భాగ్యం మాకేటనుకున్నామండి. అనుకుంటే భజన చేసుకుంటూ ఈ సేవ చేసుకుంటూ ఉంటే ఆయనకు ఒంట్లో బాగాలేదండి. స్వామి ఏటండి ఎలా వచ్చింది అనుకున్నానండి. అనుకుంటే స్వామే మాకు ఆరోగ్యం ఇచ్చారండి. ఆరోగ్యం ఇచ్చి ఇంకెలా చేసుకుంటూ ఉన్నామండి. చేసుకుంటూ ఉంటే మన్నాడు కూడా ఆరోగ్యం బాగాలేదండి. స్వామే చూసుకున్నారండి. ఇంకా చదువు లేని వాళ్ళకి ఇంతటి భాగ్యం ఏంటండి. భజన పాటలు కూడా వచ్చాయండి. భజన పాటలు పాడుకుంటూ ఈ సత్సంగంలో నేను భగవద్గీత వింటూ మళ్ళీ నేను చెప్తున్నానండి. సమాధానం కూడా చెప్పగలిగే ఇది ఇచ్చారండి స్వామి అండి. ఈ మాటలు మాట్లాడే విధానం ఇచ్చింది నాకు స్వామేనండి. ఈ రేడియో కేంద్రం వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానండి.
దేహ పోషణ కోసం మనం ప్రణాళిక వేసుకుంటాం. అన్నీ టైం ప్రకారం చేస్తూ ఉంటాం. మరి మన ఆధ్యాత్మిక పరిపుష్టి కూడా ఒక ప్రణాళిక కావాలి కదా అంటున్నారు స్వామి. ఉదయం ఫలాహారం జపము ధ్యానం, మధ్యాహ్నం భోజనం భగవన్నామస్మరణ, సాయంత్రం ఫలాహారం సద్గ్రంథ పఠనం, రాత్రి భోజనం భజన కీర్తన. ఈ నియమాలు అనుసరిస్తే మీరు సుఖంగా నిద్రపోయి నవశక్తితో మేల్కొంటారు అంటారు స్వామి. సరైనటువంటి సాధన లేకుండా భజనల్లో నగర సంకీర్తనలో పాడకూడదు. స్వామి ఆ సాధన ఎలా ఉండాలో తెలియజేస్తున్నారు. ప్రతి భజన పాట 100 సాధన చేయాలి. అది ఎలాగంటే మొదటి 25 సాధన చేసినప్పుడు మీకు బీటు నోట్స్ వస్తాయి. తర్వాత 25 సాధన చేసినప్పుడు మీరు కాన్ఫిడెంట్గా పాట భజనలో పాడగలుగుతారు. మీ సాధన 75 పూర్తయ్యేసరికి మీరు ఆ పాటని అప్రయత్నంగా భజనలో పాడుతూ మీ మనోనేత్రంతో స్వామిని దర్శించగలుగుతారు. ఇక మిగిలిన 25 సాధన కూడా పూర్తయిపోయితే మీరే కాక భజనలో పాల్గొన్నటువంటి శ్రోతలు అందరూ కూడా వారి వారి మనోనేత్రాలతో స్వామిని దర్శించగలుగుతారు. ఇదండి సాధన. భక్తుల ఆర్తికి స్వామి ఎలా ఆకర్షితులవుతారో చూడండి. ఒక సంఘటన చెప్తాను. ఒకసారి ప్రశాంత నిలయంలో ఒక మహిళా భక్తురాలు స్వామి సమక్షంలో పాడాలనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆవిడ క్యాంటీన్ సేవలో ఉండిపోవాల్సి వచ్చింది. ఆవిడ ఎంతో బాధపడిపోతూ ఇక చేసేది ఏం లేక ఆ క్యాంటీన్ కిచెన్లో కూరలు తరుగుతూ ఆర్తిగా మధురంగా తను పాడాలనుకున్న పాటని పాడుకుంటున్నారు. స్వామి అనూహ్యంగా అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక పీట మీద కూర్చుని, ఏది బంగారు ఆ పాట మరలా పాడు అని పాడించుకుని ఆ భక్తురాన్ని అనుగ్రహించారట. చూసారా, ఆర్తిని బట్టి ప్రాప్తి. 1947 ప్రాంతంలో బాబా భక్తురాలు ధన్యజీవుల్లో ఒకరు అయినటువంటి సుందరమ్మ గారు భజనల్లో మధురాతి మధురంగా భావయుక్తంగా పాడుతుంటే ఆవిడని అందరూ భజన సుందరమ్మ అనేవారట. 1947 ఆగస్టులో ఆవిడ బెంగళూరులోని ఒక సత్రంలో మొట్టమొదటిసారిగా అఖండ భజన ఏర్పాటు చేశారు. తరువాయి రోజుల్లో స్వామి పుట్టుమండక ముందు నవంబర్ నెలలో 2వ శనివారం ఆదివారం కలిసి వచ్చేలాగా ప్రపంచవ్యాప్తంగా శ్రీ సత్యసాయి సేవా కేంద్రాల అన్నింటిలోనూ ఈ అఖండ భజనలు జరగడం పరిపాటైంది. తర్వాత శివరాత్రికి గురి పౌర్ణమికి కూడా అఖండ భజనలు మొదలయ్యాయి. చూసారా, స్వామి చక్కగా ఆ భజనలకి ఆవేళే అఖండ భజనలకి ఆ రోజే నాంది పలికారు. ఒకసారి సాయి కొలవంత హాల్లో భజన జరుగుతోంది. ఒక విద్యార్థి ఆర్తిగా పాడుతున్నాడు. అంతలో స్వామి సింహాసనం నుంచి లేచి బయటికి వెళ్ళిపోయారు. పాప విద్యార్థి అనుకున్నాడు, అయ్యో నా పాట స్వామికి నచ్చలేదేమో. కాసేపటికి స్వామి తిరిగి వచ్చారు. భజన పూర్తయ్యాక అక్కడ ఉన్నటువంటి భక్తులను ఉద్దేశించి ఇలా చెప్పారట, నా పిల్లవాడు నువ్వే తల్లివి, నువ్వే తండ్రివని ఆర్తిగా ప్రార్థిస్తుంటే ఆ ప్రార్థన నా హృదయాన్ని తాకింది. ఆ సమయానికి ఆ పిల్లవాడి తల్లికి హార్ట్ అటాక్ వచ్చింది. నేను వెళ్ళి ఆవిడకి ఉపశమనం కలిగించి వచ్చాను. ఇప్పుడు ఆవిడ ఆరోగ్యంగా ఉంది. పాపం ఆ పిల్లవాడికి కానీ ఇక్కడే ఉన్న అతని తండ్రికి కానీ ఈ విషయం తెలియదు. చూసారా, స్వామి యొక్క ఆర్త జన రక్షణ. ఒకసారి స్వామి అన్నారు, ఓంకారానికి ముందునొచ్చినటువంటి భక్తుల్ని నేను చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళి వారి వారి స్థానాల్లో కూర్చోబెడతాను. ఇక తర్వాత వచ్చినటువంటి భక్తులు వారంతా వారే వారి వారి స్థానాల్లో కూర్చుంటారు అంటూ స్వామి సమయ పాలన యొక్క ప్రాధాన్యతని తెలియజేశారు మనకి. స్వామికి అత్యంత ప్రియమైనటువంటి భక్తులు శ్రీ ఎంఎస్ ప్రకాశరావు గారు వారి అనుభవాన్ని ఇలా తెలియజేశారు. 2015 మే నెలలో వారి అమ్మగారికి గుండె సంబంధమైనటువంటి అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆవిడని హాస్పిటల్లో ఐసీయూలో ఉంచారు. ఐసీయూలో ఉండగా 3వ రోజు ఆవిడ అనాథ బంధో సాయి ప్రభు అంటూ ఒక భజన పాట పాడడం ప్రారంభించారు. అది విని అక్కడ ఉన్నటువంటి నర్సులు పరిగెట్టుకుంటూ వచ్చి కంగారుగా, మామగారు ఇది ఐసీయూ, ఇక్కడ పాడకూడదు అన్నారట. దానికి ఆవిడ, అమ్మా ఐసీయూలోకి భగవంతుడికి అనుమతి లేదా అన్నారట. అప్పుడు చుట్టూ ఉన్నటువంటి పేషెంట్స్ ఆ నర్సులతో ఇలా అన్నారట, మా అమ్మగారు హాయిగా మధురంగా పాడుతుంటే మా బాధలు మేము మర్చిపోతున్నాం తల్లి, అని చేత దయచేసి ఆవిడ పాడుకొనివ్వండి అన్నారట. ఆ మర్నాడు ఆవిడకి ఆరోగ్యం నార్మలై హాయిగా ఇంటికి వెళ్ళిపోయారట. ఇలా అన్యచింతన లేకుండా నామస్మరణ చేసేటువంటి వారిని భగవంతుడు అపార కరుణతో అనుగ్రహిస్తాడు. సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం అన్నట్టు భగవచ్చింతనలోనే జీవితాన్ని గడపడమే అసలైనటువంటి అఖండ భజన. మిగిలినవన్నీ ఖండ భజనలే అంటారు స్వామి. రామ భజన చేయరా రాజ్యమంత వెలుగురా అన్నారు స్వామి. ఇక్కడ రామ భజన అన్నారు కానీ రామనామ స్మరణ లే. దీనికి కారణం మనం ఒక చెట్టు కింద కూర్చుని చప్పట్లో చరిచినప్పుడు ఆ చెట్టు మీద ఉన్నటువంటి పక్షులు ఎగిరిపోతాయి. మన జీవితం ఒక మహావృక్షం. ఆ వృక్షం మీద అరిషిత వృగాలు అనేటువంటి పక్షులు వాలి గోల చేస్తూ రెట్టలు వేస్తూ మాలిన్యాన్ని చేరుస్తాయి. అప్పుడు ఆ చెట్టు కింద గొంతెత్తి పాడుతూ చప్పట్లు చరిస్తే గట్టిగా ఆ చింతలు అనేటువంటి పక్షులు ఎగిరిపోయి మనకి ఏకాంతం చిక్కుతుంది అంటారు స్వామి. మనస్సు వాక్కు క్రియల ఏకత్వమే త్రికరణశుద్ధి. మనస్సులో చింతించి, మాటలతో ఉచ్చరించి, చేతులతో లయబద్ధంగా తాళం వేస్తూ భజన చేయాలి. కీర్తన వెష్టి సంబంధమైందైతే సంకీర్తన సమిష్టి సాధన, అది భగవంతుడు మెచ్చుతాడు. భజన హార్ట్ నుంచి రావాలి, కేవలం ఆర్ట్గా కాకూడదంటారు స్వామి. ఏమిట్రా, సాయిబాబా దగ్గరికి పోతే అస్తమాను భజనలు అంటారు అనుకుంటారు కొందరు, కానీ భజన్ని మించిందే లేదు. అందరూ కలిసి ఆనందంగా భజన చేసుకుంటే మ్యాగ్నెటిక్ పవర్ అధికమైపోయి భగవంతున్నది తప్పక ఆకర్షిస్తుందంటారు స్వామి. అనుకూల తరంగాలు ఉద్భవించి అందరికీ మేలు జరుగుతుంది. భజన చక్కగా ఉండాలంటే శిక్షణ సాధన అత్యవసరం. ఇంతటి ప్రభావశీలమైనటువంటి నగర సంకీర్తన భజనల్లో విధిగా పాల్గొమని స్వామి మన్నందుకే ఆదేశిస్తారు. స్వామి ఆదేశాన్ని పాటించడమే కదా మన కర్తవ్యం. ఇప్పుడు నా వ్యక్తిగత అనుభవాల్ని, అనుభూతిని మీతో పంచుకుంటాను. 1963 నా చిన్నతనం. రాజమహేంద్రికి సమీపంలో ఉన్నటువంటి మా స్వగ్రామం కోలమూరు, అక్కడికి స్వామి విచ్చేసి దివ్య దర్శనాన్ని ప్రసాదించారు. అప్పట్లో స్వామి ఫోటో ఒకటి మా ఇంట్లో ఉండేది. నేను రోజు స్నానం చేసిన తర్వాత అక్కడ నిలబడి దండం పెట్టుకునేవాడిని, అంతే, అంతకుమించి తెలియదు. కాలం గీర్రను తిరిగింది. 1994 నేను రాజమహేంద్రి ఆంధ్ర బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడు నాకు కొన్ని చికాకులు, ఇబ్బందులు కలగడం ప్రారంభమైంది. అప్పుడు నాలో ఒక ఆలోచన మొదలైంది. నాన్నగారు శ్రీరామ్ భక్తులు కదా, ఆయనలాగే నేను కూడా ఏదో రూపాన్ని పట్టుకోవాలని అనుకున్నప్పుడు షిరిడి సాయిమూర్తి నా మదిలో మెదిలింది. అప్పుడు మా అన్నయ్య గారు శ్రీ కేశవి సత్యనారాయణ గారు రాజమహేంద్రి విద్యానగర సమితి కన్వీనర్గా ఉండేవారు. ఆయన నాకు స్వామి సాహిత్యం ఇచ్చి చదవమని ప్రోత్సహించేవారు. స్వామి పుస్తకాలు చదువుతుంటే స్వామి మహిమలు తెలుస్తున్నాయి, స్వామి దివ్యత్వం గురించి అర్థమవుతోంది, నాలో చక్కటి స్పందనలు ప్రారంభమయ్యాయి. దైవలీల చూడండి, 1995 అప్పుడు 5 నేను రాజమహేంద్రిలోనే ఉన్నానన్న కారణం చేత నన్ను దూరంగా ఒక అటవీ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారని తెలిసింది. అప్పుడు నాలో ఒక బలీయమైన కోరిక కలిగింది. స్వామి సాహిత్యం చదువుతున్నాను కదా, పుట్టపర్తి, ప్రశాంతనిలయం, సాయకులవంతహాలు, స్వామి దర్శనాలు ఇలాంటి విశేషాలు చదువుతున్నాను, అవన్నీ జ్ఞాపకం వచ్చి పుట్టపర్తి వెళ్ళాలి, ప్రశాంతనిలయంలో అడుగు పెట్టాలి, అక్కడ స్వామి వైభవాన్ని చూడాలి, స్వామిని దర్శించుకోవాలి, నా కష్టాలు, నా చికాకులన్నీ ఆయనతో చెప్పుకోవాలి అనేటువంటి కోరిక కలిగింది. లేడికి లేచిందే పరుగన్నట్టు మా అన్నయ్య గారుతో కలిసి పుట్టపర్తి వెళ్ళాను. స్వామి ప్రథమ దర్శనంలోనే నాకు పాద నమస్కారం ఇచ్చి నా దగ్గర ఉత్తరం తీసుకుని నన్ను ఆశీర్వదించి అనుగ్రహించారు. చాలా ఆనందం కలిగింది. ఇంటికి తిరిగి వచ్చాం. వచ్చిన తర్వాత చక్కటి కబురు, నా బదిలీ తాత్కాలికంగా నిలిచిపోయింది. అప్పుడు ఉత్సాహంగా మా కుటుంబ సభ్యులందరం కలిసి మా ఇంట్లో ప్రతి గురువారం భజన చేయాలని నిర్ణయించుకుని ప్రతి గురువారం అలాగ భజన చేయడం ప్రారంభం చేశాం. చూసారా, పుట్టపర్తిలో భజన నగర సంకేతంలో చూసిన తర్వాత నాకు వాటి మీద కోరిక కలిగింది, ఇంట్లో భజన చేసుకోవడం ప్రారంభించాం. పుట్టపర్తి వెళ్ళిన క్రితం నాకు భజనలు నగర సంకీర్తన ఎడల ఆసక్తే కలగలేదు. కొన్ని నెలల తర్వాత నా బదిలీ తప్పదన్నారు. సరే అప్పుడు నేను మా సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి మా దంపతులు ఇద్దరి యొక్క జాతకాలు చూపించాను. ఆయన వాటిని చూసి గ్రహచారం కానీ గ్రహ సంపుటి కానీ ఏమాత్రం అనుకూలంగా లేవు ఈ దంపతులిద్దరివి, అందుకే నీకు కష్టాలు చికాకులు వచ్చాయి, అసలు నీ ఉద్యోగం ఉందా అని అడిగాను. ఆశ్చర్యపోయాను ఆయన ప్రశ్నకి. ఉందండి అని చెప్తాను. అయితే దైవశక్తి దీనికి అడ్డుపడిందయ్యా, బదిలీతో సరిపోయింది, లేకపోతే నీ ఉద్యోగం పోవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పినప్పుడు ఆయన మాట ప్రభావం నాపై తీవ్రంగా పనిచేసింది. ఆయనకి నేను సత్యసాయిబాబా మార్గంలో ఉన్నట్టు తెలియదు. చూసారా, స్వామి లీల అలా ఉంటుందన్నమాట. అప్పుడు నా బుర్ర గిర్రును తిరిగింది. సత్యసాయి శక్తి అంటే ఏమిటో అప్పుడు నాకు తెలిసి వచ్చిందన్నమాట. స్వామి మాటలు కూడా నాకు జ్ఞాపకం వచ్చాయి. నా అనుగ్రహం గ్రహాలను కూడా ఉపశమింపజేస్తుంది. నా అనుగ్రహం ఉంటే గ్రహాలు ఏమీ చేయలేవు. నీ తలరాతను కూడా నా అనుగ్రహం మార్చగలదు. ఇంకా నీ ప్రారంభం ఒక లెక్క అంటారు స్వామి. సత్యసాయి మార్గంలో నా ప్రయాణం ప్రారంభమైంది. సరే, నిత్య జీవితంలో రోజు రాను పోను 90 కిలోమీటర్లు ప్రయాణం, అందులో 50 కిలోమీటర్లు దట్టమైనటువంటి అడవిలో ప్రయాణం. అంత నిర్మానుష్యం, దిక్కే లేదు అక్కడ. ఏం జరిగినా కూడా ఒక జగద్రక్షకుడు రక్ష తప్ప. అక్కడ బండి మీద వెళుతూ నేను 1 గంట వెళ్ళేటప్పుడు 1 గంట వచ్చేటప్పుడు నామస్మరణ నిరంతరంగా చేసుకుంటూ మధ్యలో ఒక విధమైనటువంటి ఆవేదన కలిగి స్వామి స్వామి అని గట్టిగా కేకలు పెడుతూ ఉండేవాడిని. స్వామి అనుగ్రహం వల్ల నాకు ఏనాడు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగలేదు. 20 నెలలు గడిచాక స్వామి హృదయం కరిగింది. నాకు మా గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి కోరుకొండ బ్రాంచ్కి బదిలీ జరిగింది. అప్పుడు అనిపించింది, నామం ప్రభావం ఇదన్నమాట అనుకున్నాను. సంస్థలో సభ్యులు పెరిగారు. ఉత్సాహంగా నగర సంకీర్తన కూడా ప్రారంభం చేశాను. ఒకసారి మా బాల వికాస పిల్లలు, మేము కూడా పెద్దవాళ్ళలాగా వారం వారం భజన చేసుకుంటామన్నారు. వాళ్ళ మాటల్లో నిజాయితీ నాకు నచ్చింది. నేటి పిల్లలే కదా రేపటి సభ్యులు అన్న భావన కలిగినప్పుడు చాలా సంబరం వేసింది. ఆ పిల్లల్ని నేను ప్రోత్సహించాను. ఇప్పుడు ఆ విశేషాలన్నింటినీ చెబుతుంది మా ప్రీ సేవాదళ్ళు బాల వికాస్ గురువు చిరంజీవి లావణ్య. అమ్మాయి కబుర్లు విందామా?
శ్రోతలందరికీ సాయిరాం. నేను శ్రీ సత్యసాయి సంస్థ కోలమూరు సమితిలో బాల వికాస్ గురువుగా, ప్రీ సేవాదళ్గా నా అనుభవాలను మీతో పంచుకుంటాను. భోజన్ ఫర్ బాడీ, భజన్ ఫర్ మైండ్ అన్నారు స్వామి. భోజనం చేయడం వల్ల నా శరీరానికి శక్తి వస్తుంది, భజన నా మనసుకు విందు. నాకెప్పుడైనా కోపం వచ్చినప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోయి ఒక భజన పాట పాడుకుంటే కోపం పోయేది. నేను ఎప్పుడూ ఇలా చేయడం వల్ల నాకు కోపం అనేదే లేదు ఇప్పుడు. ఇది చూసి మా అమ్మ నాన్నగార్లకు ఎంత సంబరమో. అంతేకాదు, ఏదైనా పని చేసేటప్పుడు భజన పాట పాడుకోవడం వల్ల చేసే పని మీద ఆసక్తి పెరిగి నేను చేయాలనుకునే పనిని చక్కగా చేస్తున్నాను. భజన ద్వారా నాకు ఆనందం చిక్కుతోంది. నేను బాల వికాస్ గ్రూప్ 2లో ఉన్నప్పుడు భజన పాటలు నేర్చుకోవడం మొదలుపెట్టాను. అలా మొదలుపెట్టిన సమయంలో మాకు పిల్లల భజనలు చేయాలనే ఆలోచన కలిగి మా బాల వికాస్ గురువు గారికి చెప్పాము. వారి ప్రోత్సాహంతో పిల్లలందరికీ అనువుగా ఉండే రోజు ఆదివారం కాబట్టి ప్రతి ఆదివారం ఒక్కొక్క బాల వికాస్ విద్యార్థుల ఇంట్లో భజనలు చేయడం మొదలుపెట్టాము. ఆ భజనలో బాల వికాస్లో మా గురువుగారు నేర్పించిన కథలను, స్వామి మహిమలను చెప్పేదాన్ని. అలా భజనలో కథలు, స్వామి మహిమలు చెప్పడం వల్ల నాకు స్టేజ్ ఫియర్ అనేది పోయింది. ఇప్పుడు నేను ఎంతమంది ఉన్నా స్టేజ్ మీద మాట్లాడడానికి ముందుంటాను. ఈ తర్ఫీదు వల్ల స్వామి అనుగ్రహంతో 3 సంవత్సరాల పాటు మా పిల్లలందరం రేడియో సాయిలో కార్యక్రమాలు చేసే భాగ్యం కలిగింది. ఈ అనుభవంతో బాలవికాస్ విద్యార్థులకు మంచి విషయాలను, చక్కటి భజన పాటలను నేర్పిస్తున్నాను. ఇంకా ముందు ముందు నా చేత స్వామి ఎన్నో మంచి పనులు చేయిస్తూ సంస్థలో చక్కటి ఎత్తుకు ఎదగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్వామికి, రేడియో సాయి వారికి నా కృతజ్ఞతలు. సాయిరామ్.
1999 జనవరి 31 సాయి కులవంతాల్లో స్వామి దర్శనానికి వేచి ఉన్నప్పుడు నాకు 2వ లైన్ వచ్చింది. నా ముందు 2 విదేశీయులు ఉన్నారు. వాళ్ళు చాలా ఎత్తుగా ఉండడం వల్ల వెనకాల నాకు ఇబ్బందికరంగా ఉంది. అది గమనించేవారు నాకు వారి దగ్గర స్థానం ఇచ్చి అప్పుడు నేను ముందుకు వెళ్ళగలిగాను. చూడండి, అది దైవలీలే. స్వామి దర్శనం ఇస్తూ నేరుగా మా దగ్గరికి వచ్చి ఆ 2 విదేశీయులకి విభూతి ప్రసాదాన్ని అనుగ్రహించారు. నేను ఉండబట్టలేకపోయాను. ఆర్తిగా స్వామి అంటూ నా 2 చేతులు ఇలా జోడించాను. స్వామి, ఆయన ముఖ కవళికలు ఎంత మార్పు వచ్చిందో. సడన్గా ఎంతో ఆనందపడిపోతూ, నీకెందుకు వరు బంగారు అన్నటువంటి భావనతో చక్కగా దివ్య విభూతిని నా చేతుల్లో వర్షించారు. అది మామూలు విభూతిలా లేదు, బిస్కెట్ రంగులో ఉంది, పలకలు పలకలుగా ఉంది. దానిని భద్రంగా ఇంటికి తీసుకువెళ్ళాను. నాకు స్వామి అనుగ్రహం అలా ప్రాప్తించడం బ్రహ్మానందాన్ని కలగజేసింది. జీవితంలో స్వామి అనుగ్రహం నాకు లభించిందనేటువంటి విషయం నా ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసింది. 2014 నాకు తీవ్ర అనారోగ్యం కలిగినప్పుడు స్వామి నన్ను సాయి గ్యారేజీలో రిపేర్ చేయించి తిరిగి సమర్థవంతమైనటువంటి పనిముట్టుగా సంస్థలో ప్రవేశపెట్టారు. అదండి విభూతి మహత్యం. 32 సంవత్సరాల బ్యాంకులో విధి నిర్వహణ ఇవ్వనటువంటి తృప్తిని, సత్యసాయి సంస్థలో ఆధ్యాత్మిక సాధన నాకు ప్రసాదించింది. అద్భుతమైనటువంటి తృప్తి, ఆనందం. స్వామి పుట్టుపండక ముందు నిత్య సంచార భజనలు, తర్వాత ధనుర్మాస నగర సంకీర్తనలు మాటలే కందని అనుభూతినిస్తాయంటే నమ్మండి. జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు అయినా ఏనాడు వెనకడుగు వేయలేదు. స్వామిని పట్టిన పట్టు విడవలేదు. మాకు స్వామి ఎల్లవేళలా అండగా నిలిచారు. నాకు తెలిసినది ఒకటే తారక మంత్రం, హీ టేక్స్ కేర్, స్వామే చూసుకుంటారు, అన్నీ ఆయనే చూసుకుంటున్నారు. సంపూర్ణ శరణాగతే నా మార్గం. ఈ రోజున మా కుటుంబ బాధ్యతలు తీరి ఆరోగ్యం చిక్కి అన్ని అనుకూలాలతో ఏ లోటు లేకుండా సాయి మార్గంలో పయనిస్తూ, సాయి కుటుంబ సభ్యులతో సహప్రయాణం చేస్తూ తరిస్తున్నాం. ఈనాడు కోవిడ్ విలయతాండవం చేస్తోంది, అయినా సరే స్వామి తమ అపార కృపతో మా చేత తృప్తిగా ఆన్లైన్లో భజనలు, సత్సంగాలు, బాలవికాస్ పిల్లల చేత రేడియో సాయి కార్యక్రమాలు చేయిస్తున్నారు. మాకెంతో తృప్తిగా ఉంటుంది. అంతా స్వామి సంకల్పం. ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినటువంటి సత్యసాయి నాథుడికి, శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రశాంత నిలయం వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై సాయిరామ్.
दिखला